ఓం శ్రీ సాయిరాం. స్వామి, భగవంతుడు లేక భక్తుడు లేడు, అలాగే భక్తుడు లేక భగవంతుడు లేడు అన్నారు స్వామి. నిజమా? విచారణ చెయ్యాలి మనం. ఎందుకంటే శ్రీమద్ రామాయణం గనక తీసుకున్నట్లయితే రామ భరత లక్ష్మణ శత్రుఘ్న అది వరస. శ్రీరామచంద్రుడు తన శక్తిని నాలుగు భాగాలు చేసుకొని నలుగురుగా అవతరించినటువంటి మహాపరిపూర్ణ అవతారం. అదే సమయంలో ఇంకో ఇద్దరు సోదరద్వయాలున్నాయి. అవేమిటంటే ఇటు రామ భరత ఒక ఆస్పెక్ట్ అయితే వాలి సుగ్రీవ రెండు, రావణ విభీషణ. పూర్ణ సత్వగుణానికి రాముడు భరతుడు, రజస్ గుణానికి వాలి సుగ్రీవులు, పూర్ణ తమోగుణానికి ఈ రావణ విభీషణుడు. రావణుడితో కూడి ఉన్నందువలన విభీషణుడు కూడా కొంత తమో గుణం ఉన్నది. ఇక వాలి సుగ్రీవుల జాతి చేత, కులం చేత, గుణహీనత చేత వాళ్లలో కూడా ఈ రజోగుణం ఉంది. వాళ్ళు కూడా వానర సామ్రాజ్యానికి రాజులు కాబట్టి. మరి ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి సాక్షాన్ నారాయణమూర్తి అయినటువంటి రాముడు, ఆ రామతత్వంలో నుంచి నారాయణతత్వంలో నుంచి వచ్చినటువంటి భరతుడు పరిపూర్ణమైనటువంటి సత్వగుణ ప్రధానంగా ఉన్నారు. ఈ రజస్తమోగుణాలు దాటినటువంటి ఈ పూర్ణ పురుషులిద్దరూ కూడా, లేదా ఇద్దరుగా కనిపిస్తున్న ఒకరు ఎలా, ఆ వైనవేమిటి విచారణ చేద్దాం. భగవంతుడి దగ్గర భక్తుడు ఉండటం సహజం, భక్తుడి కోసం భగవంతుడు ఆరాటపడటం సహజం. కానీ అన్నదమ్ములయ్యుండి రాజ్యాధికారం కోసం కుటుంబాలను సంహారం చేసుకుని కేవలం సింహాసనం కోసం, ఐహిక భోగం కోసం వావి వరుసలు, ఏ రకమైన బాంధవ్యాలు విలువలేనటువంటి రోజుల్లో రామభరతులిద్దరూ కూడా మనకొక నీతిని, ఒక పాఠాన్ని చక్కగా వాళ్ళ జీవితం ద్వారా, వారి అవతార కార్యక్రమం ద్వారా మనకు బోధిస్తూ ఉన్నారు. రాముడు ప్రజాపత్య పురుషుడు యొక్క యజ్ఞపాయసంలో నుంచి నారాయణుడు కౌసల్యాగర్భంలోకి ప్రవేశించాడు. సుమిత్రాగర్భంలో లక్ష్మణ శత్రుఘ్నులు, కైక గర్భంలో భరతస్వామి. భరతస్వామి అని ఎవరన్నారంటే రాముడే అన్నాడు. ఆయన ఆ స్వామి అంటే జ్ఞాని అని అర్థం. ఆ స్వామే స్వామి అన్నాడు భరతుణ్ణి. ఎట్లా అనిపించుకోగలిగాడు? ఆ శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళాడని, దశరథుడు మరణించాడని తెలుసుకున్నప్పుడు తల్లి దగ్గరకు వెళ్ళి భరతుడు తీవ్రంగా మందలించాడు, నిందించాడు, ఆగ్రహించాడు. నా అన్నని కారణవులకు పంపుతావా అన్నాడు. అది దైవ నిర్ణయమని తెలియక, సరే కారణం ఏదైతే ఏమి, వశిష్ఠుల వారు కూడా పట్టాభిషేకం చేసుకుని, ఆయన తండ్రి లేడు, మీ అన్నగారు లేరు, తర్వాత వాడివి నువ్వు, కాబట్టి నువ్వు రాజ్యార్హత ఉన్నది, పైగా నీ తల్లి కోరిక అదే, ఆ కోరికని వరదానం ఇచ్చినవాడు నీ తండ్రి, కాబట్టి లోకం నిన్నేమీ అనదన్నప్పుడు నా జ్యేష్ఠ భ్రాత, నా పెద్ద అన్న రాముడు ఇక్కడ ఉండగా ఆ సింహాసనం మీద నేను కూర్చోగలనా? ఏమనుకుంటున్నారు? నేను కేవలం రాముడికి తమ్ముణ్ణి మాత్రమే కాదు, శ్రీరామచంద్రుడి యొక్క భక్తుణ్ణి అన్నాడు. అని ఎలా వెళ్ళారు అరణ్యవాసానికంటే నారచీరలు కట్టుకుని రామలక్ష్మణుడు అమ్మవారు వెళ్ళారన్నప్పుడు, అయితే నేను కూడా మునివేషంలోనే వెళతా, రాజువేషాన్ని నేను ఇక్కడే వదిలిపెడతానన్నాడు. మునివేషంలో శ్రీరామచంద్రుడి దగ్గరకు వెళ్ళాడు. ఇది కథంతా మనకు తెలుసు. అయితే పట్టాభిషేకానికి వచ్చిన రాముడితో భరతుడు ఒక మాట అన్నాడు. అన్నా, ఇదిగో కోశాగారం, ఇదిగో ధాన్యాగారం, ఇదిగో అస్త్రాగారం. అంటే అస్త్రాలు రాజులకు కావాలి, ధాన్యం కావాలి, సంపదలు కావాలి, అన్నీ కూడా ఈ 14 సంవత్సరాలు నేను తాకలేదన్నా, అక్కడే ఉన్నాయి, భద్రంగా నువ్వు చూసుకోవచ్చును అన్నాడు. అంటే ఎంత కౌటుంబికమైన, సామాజికమైన రాజరిక ధర్మాన్ని భరతుడు ప్రతిపాదన చేశాడో చూడండి. అంతేకాదు, వశిష్ఠుల వారితో ఒక మాట అన్నాడు భరతుడు, నేను రాజ్యకాముణ్ణి కాదు, రామకాముణ్ణి అన్నాడు. నాకు ఒకే ఒక్క కోరిక, నా శరీరంలో ప్రచణువు కూడా నిండిపోయింది, అది రాముడు 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 కావాలన్న కోరిక, నేను రాముడికి చెందాలన్న కోరిక తప్ప అన్యన్ నాకు తెలియదన్నాడు భరతుడు. అసలు భరత శబ్దమేమిటి అంటే భగవంతుని యందు రతిగలవాడు భరతుడు. భా అంటే ప్రకాశం, వెలుగు మూలమది. అందుకనే భగవంతుడు రాముడా కృష్ణుడా భగవాన్ సత్యసాయి అంటే ఇవన్నీ కూడా ఒక ఉపాధి, ఒక రూపం, ఒక నామంతో వచ్చినాయి. కానీ మన స్వామిని కూడా ఈ శరీరాన్ని, ఈ రూపాన్ని, ఈ సత్యసాయినామాన్ని దాటి చూడగలిగినట్లయితే స్వామి కూడా ఒక వెలుగు పుంజం, అది వెలుగు మూలం. అసలు వెలుగులకే వెలుగైనటువంటి మూలమైన వెలుగు గనక ఆ వెలుగుని దర్శనం చేసుకునేవాడు కనుక ఆయనకి భా అంటే ప్రకాశము, ప్రకాశమునందు రతి ఇష్టము కలిగినటువంటి వాడు గనక ఆయన భరతుడైనాడు. ఆ భరత శబ్దంలోనే ఆయనకి భక్త శబ్దం కూడా ఉన్నది. తర్వాత పరమభాగవతోత్తముడైనటువంటి భరతుడు, శ్రీరామచంద్ర పద పద్మాధీన చేతస్కుడైనటువంటి, అంటే అన్ని వేళలా రామపాదము, రామనామము, రామరూపము, రామతత్వము, రామభావం తప్ప అన్యమెరగనివాడు భరతుడు. సరే వెళ్ళాడు, మనందరికీ తెలుసు, పాదుకలనన్నా అనుగ్రహించవయ్యా అని అడిగాడు. అట్లాగేలే అన్నాడు. రాముడు భరతుడు కాసేపు మాట్లాడుకున్నారు. పాదుకలు ఏం చేస్తాయి, నువ్వు వెళ్ళి రాజ్యం ఏలుతూ ఉండు. సరేలే, నీ మాట మన్నిస్తాను, 14 ఏళ్ళు అక్కడుండి నేను రానే వస్తా కదా అన్నాడు. అయినా లేదు, నువ్వున్నావు అంటే నీ ప్రతినిధిగా నీ పాదుకలన్నా ఇవ్వమన్నాడు. పాదుకలే ఎందుకు అడిగాడు, ఏదో ఉంగరమో ఏదో ఇవ్వచ్చు కదా. అంటే భారతీయ గురు సాంప్రదాయంలో పాదుకలకి చాలా విశిష్టత ఉన్నది. ఆ పాదుకల అడుగున అగస్త్యరేఖలుంటాయి. అగస్త్యరేఖాదభిరంచితాభ్యాం శ్రీ గురు పాదుకాభ్యాం అని కదా శ్లోకం. అంటే గురువు యొక్క పాదముల అడుగున అగస్త్యరేఖలుంటే మానవుడు అంటే సాధకుడి యొక్క అరచేత కర్మరేఖలున్నాయి. ఈ కర్మరేఖలు వెళ్ళి గురువు యొక్క పాదాన్ని స్పృశించినప్పుడు అగస్త్యరేఖలు కర్మరేఖలు సంయోగించి మన కర్మలన్నీ కూడా నశించి పుణ్యాల మాలగా తయారవుతాయి. అందుకే స్వామి అంటారు చూడండి, మీకు తెలుసో తెలియకో కర్మమాల బరువుమాల కంఠమాలగా చేసుకొని వచ్చారు, నా దగ్గరకు రండి పుణ్యాల మాల చేస్తాను అన్నారు. అంటే శ్రీరామచంద్రుడి యొక్క పాదుకల యందు ఏమున్నది అంటే శ్రీరాముడి శక్తి నిక్షిప్తమై ఉన్నది, శ్రీరాముడి స్పర్శ ఉన్నది. అందుకనే గురుపాదుక స్పర్శ, గురుపాద స్పర్శ, స్వామి యొక్క పాద నమస్కారాన్ని మనం కోరుకోవటం వెనక అర్థమింత ఉన్నది గనక భరతుడు కూడా మనవలనే ఏం కోరాలో అదే కోరాడు, పాదుకలు ఇవ్వమన్నారు. అందుకనే స్వామి పాదుక ఉత్సవం అనుగ్రహం చేసినప్పుడు పాదుకలిమ్ము పావననామ పరమపదమిమ్ము నెమ్మది నా హృది నీ పాదాల పాదుకొన నిమ్ము అట్లా అడగాలి స్వామిని. పాదుకలు సంకేతం, పాదుకలు ప్రతీకలు, స్వామి యొక్క దివ్యమైనటువంటి పాదాలకి అవి ప్రతినిధులు గనక. అట్లాగే భరతుడు కూడా శ్రీరామచంద్ర పాదుకలని శ్రీరామచంద్రుడి యొక్క దివ్య పాదాలుగా గ్రహించాడు, తీసుకొచ్చాడు, సింహాసనంలో కూర్చోబెట్టాడు వాటిని. ఎక్కడో ప్రత్యేకమైన మరొక సింహాసనం కాదు, ఎక్కడ రాముడు రాజ్య పట్టాభిషేకం జరిగిన తర్వాత రాజ్యం ఎలబోతున్నాడో అక్కడే వాటిని కూర్చోబెట్టారు. ఎలా కూర్చోబెట్టి ఏం చేశాడు ఆ పాదుకలని అంటే, ఝంకారాకృతి సమగానములతో శైలాలిని గీతికాలంకర్మీణ మనోజ్ఞదానములతో లావణ్యరేఖా నిరాతంకం వైచను పాదుకాయుగమున్ ప్రోజ్జత్సింహపదమునన్ శంకాపేతముగాగనుంచి రఘువంశస్వామిగా చూచుచున్. ఏం చేశాడు భరతుడంటే ఝంకారాకృతి సమగానములతో, రోజు వేదం చదివేవాడట, సమగానం చేసేవాడు. ఎట్లా ఆ ఝంకారాకృతి అంటే ఒక భ్రమరం, ఒక తుమ్మెద ఎట్లాగైతే ఝంకారం చేస్తుంటుందో భ్రమర కీటక న్యాయంలో రాముడికి తనకి అభేదం కల్పించేటువంటి అద్వైత స్థితిలోకి వెళ్ళేట్లుగా పాదుకల దగ్గర ప్రతిరోజు సామ వేదం చదివాడు ఆయన. సామవేదం చదవటం అంటే సామగానం చేయటమే. శైలాలిని గీతికాలంకర్మీణ మనోజ్ఞదానములతో అనేకమైనటువంటి గీతాలాపాలు, రామ సంకీర్తనం చేశాడు, గుణగాన సంకీర్తనం చేశాడు. లావణ్య రేఖానిరాతంకం వైచను పాదుకాయుగమున్, ఆ శ్రీరాముడి యొక్క దివ్య పాదుకల యొక్క ఆకారం ఎట్లా ఉన్నదో, రాముని యొక్క రూపాన్ని, భావాన్ని, తత్వాన్ని పరమ భక్తి పారమ్యంతో రోజూ అనుగ్రహిస్తూ దానిని చూస్తూ ఏం చేశాడయ్యా అంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి దానిని ఎలా చూస్తున్నాడు, రఘువంశస్వామిగా చూచుచు. ఆ రెండు పాదుకలు మా అన్నగారు రాముడే, అయోధ్యానగర రాజును చూసినట్టుగా చూశాడు. అంటే పాదుకలకి రాముడికి అభిన్నాన్ని పాటించాడు. అయితే భరతుడు ఒక మాట రాముడికి చెప్పి వెళ్ళాడు. ఏం చెప్పాడయ్య అంటే, 14 ఏళ్ల వనవాసం ఎప్పుడు ముగుస్తుందో వశిష్ఠుల వారు నాకు చెప్పారు. నేను ఆ సమయం కోసం నీ ఆజ్ఞ ప్రకారం మళ్ళీ వెనక్కి వెళుతున్నా. తండ్రి ఆజ్ఞ పాటించి నువ్వు వనానికి వచ్చావు. తండ్రి లేడు మనకి, తండ్రి తర్వాత పెద్దన్నవి నీవు తండ్రివి గనక నీ ఆజ్ఞ పాలించి నేను వెనక్కి వెళుతున్నా. నిజానికి నాకు వెళ్ళటం ఇష్టం లేదు. ఎలాగూ నారచీరలతో వచ్చాను, నీతో పాటే 14 ఏళ్ళు గడుపుదామనుకున్నా. కానీ నువ్వు వెళ్ళు అన్నావు కదా తిరిగి వెళుతున్నా పాదుకలతో. కానీ రామచంద్ర, నీవు గనక ఆ రావటంలో ఎన్ని ఘడియలు విఘడియలలో తేడా వచ్చినా నేను అగ్నిప్రవేశం చేస్తా. ఈ శరీరాన్ని నిప్పుకి అర్పించి నేను మళ్ళీ ఆ పాదుకల దగ్గర ఆ అయోధ్యానగరంలో మాత్రం ఉండను. అంటే నా మనస్సు నీ రాకకై ఎంత తహతహలాడుతున్నదో, ఎరిగి సమయానికి రావయ్యా అని అడిగాడు. రాముడు సరేనన్నాడు. ఇక్ష్వాకు వంశంలో మాట ఇస్తే మడమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదు. కనుక శ్రీరామచంద్రుడు అట్లే సరే నాయన వెళ్ళమన్నాడు. ప్రేమగా ముదమార పంపించాడు. అప్పుడు రాముడు అంటాడు, అన్నివేళలా నీవు ఏ గురువు యందు ఏ భగవంతుని యందు నీ మనస్సు లగ్నమయ్యున్నదో, కన్ను మూసే వరకు కూడా దాని యందు మాత్రమే నీ మనస్సును లగ్నం చేసుకో భరత అన్నాడు. అని రాముడు ఒక మాట చెప్పాడు. మానవుడు అంటే జీవుడు యొక్క ఆయువు ఎటువంటిదంటే ఆకు కొసన నిలిచిన నీటి బిందువు వంటిది. చిన్న గాలి కదలిక చేత, ఆకు కదలిక చేత ఏ క్షణానైనా ఆ బిందువు నేల రాలవచ్చు తమ్ముడు. కనుక ఆయువు ఉన్నంత వరకు పరమాత్మని ఆకుని పట్టుకున్నావే, ఆ పరమాత్మ యొక్క దివ్య పాదాలు పట్టుకున్నవాడివి వదిలిపెట్టకుండా ఉండు అన్నారు. స్వామి, ఆ రాముడి మాటలే, పట్టిన పట్టు పట్టనే పట్టితివి పట్టువిడునందాక అట్టే ఉండు అన్నారు స్వామి. సాకేతరాముడు అట్లా, సాయిరాముడు ఇట్లా. కాబట్టి భరతుడు నెమ్మదిగా బయలుదేరి వెళ్ళాడు. నామరూప భావ తత్వాతీతమైనటువంటి ఆత్మ ఏమిటో ఎరగమన్నారు. ఆత్మకి రూపం లేదు, కానీ ఆత్మసహిత రూపానికి మాత్రం ఆత్మ ఉన్నది, శరీరానికి ఆత్మ ఉన్నది, ఆత్మకు శరీరం లేదు భరత అని అద్వైత స్థితిని కూడా తమ్ముడికి బోధించాడు. ఇక్కడ రాజ్యలాలసని దాటాడు. తండ్రి యందు, తల్లి యందు, మిగతా తల్లుల యందు, అన్నదమ్ముల యందు, పౌరుల యందు, అయోధ్యానగరం పట్ల అన్నింట్లో కూడా భరతుడికి అపారమైనటువంటి ఒక ప్రేమ, అపారమైనటువంటి ఒక భక్తి, ఒక వినయము ఇవన్నీ ఉన్నాయి. గనక ఆయన భక్తుడుగానే ఉండటానికి ఇష్టపడ్డాడు. ఈ భక్తుడు భగవంతుడు అనగానే భ్రమర కీటక న్యాయం గుర్తురావాలి. కీటకం అంటే తుమ్మెద ఎలా తయారవుతుందంటే, ఎక్కడో ఒక పురుగును తెస్తుంది, గూట్లో పెడుతుంది, పెట్టి అసలు తుమ్మెద దాని చుట్టూ ఝంకారం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. ఈ రొద ఈ ఝంకార స్వరం విని 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 ఈ పురుగు ఒక రోజున తుమ్మెదై రెక్కలు పుచ్చుకొని పారిపోతుంది. అలా తుమ్మెద తయారవుతుంది. తుమ్మెదకి అసలు పుట్టుక పురుగే. సీతాకోకచిలుక యొక్క పూర్వరూపం ఏమిటి? గొంగళి పురుగు. ఆ మెటమార్ఫాసిస్ అంటామే, పరిణామక్రమంలో గొంగళి పురుగే సీతాకోకచిలకైంది. ఎట్లా? తన మనోవృత్తులు, తన చిత్తవృత్తులు నశింపజేసుకొని, తనకున్నటువంటి అనేకానేకమైన బలహీనతలను అధిగమించి, రూపంలో ఉన్న వికారాలను దాటి, అన్నింటినీ దాటి దాటి వర్ణవర్ణాంచితమైన రంగురంగుల సీతాకోకచిలుకగా అది, ఒక కేవల కీటకంగా పురుగుగా వచ్చినది తుమ్మెదగా ఝంకారం చేసే నాద ప్రక్రియకి అనువాదమైనటువంటి ఒక స్థితిలో ఉంటుంది గనక ఈ భక్తుడు భగవంతుడు నిజానికి భ్రమర కీటక న్యాయమే. సంఘటన ఉన్నది రామాయణంలో. రాముడు వచ్చాడు. ఇదిగో అన్నట్లుగా సమయానికి రాలేకపోయినాడు. తిరిగి వస్తూ వస్తూ భరద్వాజాశ్రమంలో దిగాడు రాముడు అందరితో పాటు. కానీ రాముడికి తెలుసు, సమయానికి వెళ్ళకపోతే తనతో పాటే పుట్టిన భరతుడు అగ్నిప్రవేశం చేస్తాడు అని. ఇందులో ఎవరిని పంపించాలి అనుకున్నాడు. మళ్ళీ మన హనుమే ఆయనకు గుర్తొచ్చారు. హనుమా, నువ్వు వెళ్ళి నందిగ్రామంలో ఉన్నటువంటి భరతుడికి చెప్పు, శ్రీరామచంద్ర ప్రభువు కొన్ని నిమిషాలలో అక్కడికి చేరుకోబోతున్నాడు. ప్రాయోపవేశ అవసరం లేదు. ఈలోగా అక్కడ జరిగినటువంటి ఆ రావణ వధ అంతా కూడా కథాకథన రీతిలో చెప్తూ ఉండు. ఈలోగా నేను అక్కడికి వచ్చి చేరుకుంటాను, లేకపోతే మావాడు అన్నంత పని చేస్తాడు అన్నారు. అనగానే హనుమకు కావలసింది ఒకటే, రాముడు ఏ పని చెప్తాడా ఎదురు చూడటమే ఆయన తపస్సు. ఆయన కర్మయోగమంతా రాముడు చెప్పిన పని పర్ఫెక్ట్గా చేయటమే ఆయన కర్మయోగం. నేను చేస్తున్నానన్న భావన కాకుండా రాముడే నా చేత చేయిస్తున్నాడన్న భక్తి యోగంలో చేయటం, అది హనుమ యొక్క తత్వం. చేసిన తర్వాత ఈ చేయబడినది చేస్తున్నది చేయించినవాడు మూడు ఒకటేనే అద్వైత స్థితిలో ఉంటాడు హనుమ. కనుక ఈ హనుమ భరతుడి దగ్గరకు వెళ్ళాడు. ప్రయోపవేశానికి చితి పేర్చుకున్నాడు భరతుడు. అప్పటికే సమయం ఆసన్నమవుతున్నది, ఇంకా రాముడు జాడేయలేదు. విమానంలో వస్తాడని అనుకుంటున్నారు, ఎక్కడొస్తాడు ఎప్పుడొస్తాడు అని. హనుమ వాలినప్పుడు భరతుడు కూడా శంకించాడు. వీడెవడో లంక నుంచి తప్పించుకొని వచ్చిన రాక్షసుడు అనుకున్నాడు. అప్పుడు అన్ని వివరాలు చెప్పి మధుర వచోవీచితో, చల్లని చక్కని మాటలతో, ఆత్మీయమైనటువంటి పలకరింపుతో భరతుడికి రాముడి గురించి అన్ని విషయాలు చెప్పాడు. సరే, ఇంతలోకే రాముడు రావటం, సాలంకృతమైనటువంటి రథం చక్కగా అందరికీ కనపడేలాగా. రాముడు రావటం అంటే ఏమిటి? దైవం మళ్ళీ వెనక్కి తిరిగి రావటం కదా. అరణ్యవాసం జయకేతనం ఎగరవేసి రావణ సంహారకాండ పూర్తి చేసి శ్రీమన్నారాయణుడు రామచంద్ర ప్రభువే ఆ రాజ్యాన్ని ఏలటానికి వచ్చే మనోజ్ఞ మధుర సన్నివేశం అది. అయోధ్యానగర ప్రజలంతా బారులు తీరున్నారు. రాముడు, భరతుడు, ఆ ఇద్దరు రథం మీద నుంచునున్నారు. నుంచుంటున్నారు, రథం సాగిపోతున్నది. అంతఃపురం స్త్రీలు, అయోధ్యా ప్రజలు అందరూ కూడా పూలదండలన్నీ కూడా వేస్తున్నారు. ఎవరికి వేస్తున్నారు అంటే భరతుడికి వేస్తున్నారు. భరతుడు సిగ్గుపడిపోతున్నాడు. రాముడి మెడలో ఒక్క పూదండ కూడా లేదు. ఎందుకని? భరతుడు సిగ్గుపడి రాముడి వైపు తిరిగి, అన్నా, ఇవన్నీ నీకు చెందవలసిన దండలన్నీ నాకు వేస్తున్నారే అనంటే రాముడు మాట అన్నాడు, నిజమే భరత, ఈ అన్ని పూలదండలు పొందటానికి నీవు అర్హుడివి. కారణం ఏంటంటే 14 సంవత్సరాల వనవాసంలో నా మనస్సంతా రావణ సంహారంతోనూ రాక్షస సంహారంతోనూ ధర్మకాండలో ధర్మాన్ని నిర్వర్తించటంలోనూ ధర్మ సంస్థాపన చేయటంలోనూ యజ్ఞాలను కాపాడటంలోనూ అపహరింపబడిన సీతను మళ్ళీ తలుచుకొని ఎప్పుడు తేవాలా అన్న ఆలోచనతోనూ లంకానగరాన్ని తమస్సు నుంచి తపస్సు వైపు నడిపించే ఆ విముక్త స్థాయిలోనూ 14 ఏళ్ళు నా మనస్సు ప్రాపంచికమైపోయింది భరత. కానీ పాదుకలు తీసుకువెళ్ళి సింహాసనం మీద పెట్టుకున్న క్షణం నుంచి, ఇదిగో మనిద్దరం మళ్ళీ కలుసుకున్న ఈ క్షణం వరకు 14 ఏళ్ళు నీ మనస్సంతా రామనామంతో నిండిపోయింది, రామ తలపుతో నిండిపోయింది, రాముడు ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడన్న ఆర్తితో నిండిపోయి భ్రమరకీటకన్యాయంలో నీవు రాముడి అయిపోయినావు. నీకు నాకు తేడా లేదు తమ్ముడు అన్నాడు. అంటే అప్పుడు వాళ్ళిద్దరూ అలా అనుకోవటానికి కూడా కారణం ఏంటంటే లక్ష్మణ శత్రుఘ్నుల యొక్క రూపురేఖలన్నీ సమానంగా ఉంటాయి. రామభరతులిద్దరివి కూడా ఒకే రూపుగా ఉంటాయి. నీలమేఘశ్యాములు, ఎత్తు ఒడ్డు పొడుగు అంతా ఇద్దరూ ఒక్కటే. గర్భాలు వేరైనప్పటికి కూడా. ఎందుకని అంటే అసలు ఈ భరతుడు ఎంత దగ్గర రాముడికి అంటే, స్వామి చక్కగా దీన్ని రామకథా రసవాహినిలో కూడా మనకు చెప్పారు, అలాగే విశ్వనాథవారు రామాయణ కల్పవృక్షంలో కూడా చాలా అందంగా వర్ణించారు. కౌసల్య దగ్గర స్నానం చేసేవాడు రాముడు. స్నానం చేసి కైకామందిరానికి పరిగెత్తుకెళ్ళేవాడు. ఓ రోజు కౌసల్య రాముణ్ణి పట్టుకుంది. ఏమిరా, వరపుత్రుడిగా నిన్ను కన్నానే రామ, నీతో ముద్దు ముచ్చట ఎప్పుడు నాకు తీరేది? ఇక్కడ స్నానం చేస్తావు, కైకమందిరంలోకి మీ పినతల్లి మందిరంలోకి తుర్రుమని వెళ్ళిపోతావే, అక్కడన్నీ బొట్లు పెట్టించుకుంటావు, అలంకారం చేయించుకుంటావు, బట్టలు కట్టించుకుంటావు, అక్కడే భరతుడితో ఆడుకుంటావు, ఆ ప్రేమను నాకు ఇవ్వవా అని అడిగితే 4 సంవత్సరాల 5 సంవత్సరాల బాలుడు రాముడు ఒక మాట అన్నాడు, అమ్మా, నువ్వు సత్వగుణ ప్రధానమైనటువంటి మాతృమూర్తివి, నన్నే నీ గర్భాలయంలో పెట్టుకున్నావు, నీకు మిగతా వాటితో అవసరం లేదు. ఇక కైక కాస్త తామసంలో ఉన్నది. పరమాత్మ సంస్పర్శ చేత, ఈ పరమాత్ముణ్ణి అలంకారం చేయటం చేత, పరమాత్మతో కూడి ఉన్న కారణం చేత ఆమె తపస్సు కూడా తొలగాలి కదా. అసలు నేను వచ్చిందే ఈ తమస్సు చీకటి పోగొట్టడానికి కదా. నా అవసరం నీకంటే కైక దగ్గరే ఎక్కువ ఉన్నది అన్నాడు. ఇది అత్యద్భుతమైన విశ్లేషణ. ఆ కారణంగా భరతుడితో రాముడు ఎక్కువ కాలం గడిపాడు. నిజానికి అరణ్యవాసంలో మాత్రం లక్ష్మణస్వామికి పూర్ణమైనటువంటి ఆ అసోసియేషన్ అనుగ్రహించాడు. కనుకనే భరత శత్రుఘ్నులిద్దరూ మేనమామలై ఇంట ఉన్నారు వనవాసానికి రాముడు వెళ్ళేటువంటి వేళ. అలాగే రామలక్ష్మణులిద్దరూ వనవాసానికి వెళ్ళారు. శ్రీరామచంద్రుడి యొక్క హృదయము భరతుడు. శ్రీరామచంద్రుడి యొక్క పూర్వస్వరూపమైనటువంటి నారాయణ స్వరూపంలో శంఖం చక్రం గద కదా, ఆదిశేషువు లక్ష్మణస్వామి అయితే భరతుడు ఎవరయ్యా అంటే శంఖం. శంఖము అంటే అత్యద్భుతమైనటువంటి ధ్వని. శ్రీరామచంద్రుడు శబ్దబ్రహ్మయుడు. శబ్దబ్రహ్మయుడు ఆయనే, నిశ్శబ్ద బ్రహ్మయుడు కూడా ఆయనే గనక ఈ శబ్దానికి ఒక ప్రతీకగా శంఖం ఉండాలి గనక భరతుడు ఎవరు అంటే రామహృదయం. 14 సంవత్సరాలు ఇటు భరతుడూ ఏలలేదు, అటు రాముడూ లేడు. కానీ రామరాజ్యం అనేటువంటి మాట ఆ 14 ఏళ్లకే ఏర్పడింది. రాముడు లేకుండా అంటే రాజు లేని రాజ్యం. అందుకనే గోదావరి తీరంలో కూడా రాముడు ఒక సందేశమిచ్చాడు, నేనొచ్చి పాలించటం కాదు, నేను లేనప్పుడు కూడా మీరు నేనున్నట్లుగా ఉండాలి. స్వామి అదే చెప్తారు కదా, నేను లేనిది ఎక్కడ, నేనున్నానని అనుకుని మీ పనులు చేస్తూ ఉండండి. రాముడు చెప్పిన మాటే, భిన్నమేం కాదు ఇది. కనుక భరతస్వామి రాముడి యొక్క ఆజ్ఞని, రాముడి యొక్క అభిప్రాయాన్ని, రాముడి యొక్క హృదయాన్ని ఎరిగినవాడు గనక ఆయన పరమ భాగవతోత్తముడైనాడు. ఎప్పుడైతే రాముడు వచ్చాడో ధాన్యాగారాన్ని, కోశాగారాన్ని, అస్త్రాగారాన్ని ఇచ్చాడు. అనేకమైన సంభాషణలలో భరత హృదయం మనకేం తెలుస్తుంది అంటే, భగవంతుడి అనుగ్రహం పొందటం కంటే ఐశ్వర్యం మరొకటి లేదు. భగవంతుణ్ణి నమ్మినటువంటి వాడికి ప్రాపంచికమైన కోరికలు ఉండవు. భగవంతుడే మనవాడైన తర్వాత దానికంటే ఉన్నతమైనది కానీ మించినది కానీ లేదు గనక. భగవంతుడు మనవాడైన తర్వాత కోరుకోదగినది ఏమీ లేదు. అందుకనే స్వామి ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, ఇఫ్ యు ఆస్క్ ఫర్ సంథింగ్ ఇట్ ఈజ్ గివెన్, ఇఫ్ యు డోంట్ ఆస్క్ ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్. అదే, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్ దెర్ ఇస్ నథింగ్ టు బి ఆస్క్డ్. దాన్ని తెలుగులో మళ్ళీ ఏం చెప్పారంటే, అడిగావా అడిగిందంతా ఇస్తా, అడక్కపోయినావా అంతా నీదే, అంతా నీదే అయినప్పుడు అడగటానికే ఉన్నది అన్నారు. ఇది కాబట్టి ఆ అడగటానికి ఇంకేదో ఉన్నది అంటే మనం ఇంకా స్వామికి దగ్గర కానట్టు లెక్క. ఆయన ఏదో ఇవ్వాలని మనం పుచ్చుకోవాలని అనుకుంటాం. అసలు స్వామే మన వారైన తర్వాత, కల్పవృక్షమే మన పెరటి చోట ఉన్న సమయంలో పరమాత్మని అనుగ్రహం కోరాలి. పరమాత్మనే కోరుకున్నట్లయితే అన్నీ ఏర్పడతాయని భరతుడిది మన చెప్తుంది. అలాగే పాదుకా పూజ, పాదుకా ఉత్సవం. పాదుక అంటే అటు వైష్ణవ సాంప్రదాయంలో, ఇటు స్మార్త సాంప్రదాయంలో, ఇటు అద్వైత భావనలో ప్రతీకాత్మకమైనటువంటి విశేషణలతో పాదుకలు అంటే పరమాత్మే. అంటే ఆ పాదమస్తకం అన్నాం, శిరస్సు నుంచి పాదం దాకా అనలే, పాదం నుంచి శిరస్సు దాకా అంటే కింద నుంచి పైదాకా అన్నం. కింద నుంచి ఇందాక చెప్పినట్లుగా ఆ అడుగున అగస్త్యరేఖలు ఉంటాయి కాబట్టి ఇక్కడ పాదనమస్కారం ఒక గురువుకి నమస్కరించేటువంటి విధానం కూడా చెప్పబడింది. అది భరతుడు పాటించాడు. ఎట్లా అంటే, అడుగున అగస్త్యరేఖలుంటే మన అరచేతులు అరికాళ్ల కిందకి ఎలా వెళతాయి అని. అందుకనే గురువు కానీ అవతార పురుషుడు యొక్క బొటనవేళ్ల కింద మన చేతులు పెట్టాలి. పెట్టినట్లయితే కర్మరేఖలన్నీ కూడా పుణ్యరేఖలుగా మారి ఈ పునరావృత్తి రహితమైనటువంటి ఒక జీవితం, ఒక అదృష్టం, ఒక యోగం కలుగుతుంది గనక ఈ రాముడు తాను ఎంచుకున్నటువంటి శంఖమే భరతుడు గనక ఆ భరతుడు రాముడు యొక్క గుండె లయ, గుండె యొక్క ప్రతిధ్వని అది. రాముడు బింబమైతే భరతుడు ప్రతిబింబం. రాముడు తాను ధరించిన శంఖం తన శబ్దమైనట్లయితే ఆ శబ్దానికి ఒక సాకార స్వరూపమే భరతుడు, ఆయన ధర్మ ప్రతినిధి. కనుకనే ఈ పాదుకా పూజ ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే భరతుడి నుంచి. పరమాత్మయందు అచంచల విశ్వాసంతో పాటు అమిత భక్తి ఉండాలి. విశ్వాసం ఒక్కటే కాదు, స్వామి చెప్తారే భక్తి ఒక్కటే చాలదు బంగారు, ఆ భక్తితో పాటు వినయం ఉండాలి, వినయంతో పాటు సమర్పణ ఉండాలి, సమర్పణతో పాటు శరణాగతి ఉండాలి, శరణాగతితో పాటు అస్తిత్వ వ్యక్తిత్వ వినాశనం జరగాలి. అంటే నేను అన్నటువంటి అహంకారం గనక తొలగిపోతే నేను అన్నటువంటి అహం వెలుగుతుంది అని. ఆ అహం వెలగటం అంటే ఆత్మ వెలగటం, ఆ వెలుగులో మనం వెలిగిపోవటం. కాబట్టి శ్రీరామ భరతులిద్దరూ కూడా రెండుగా కనిపిస్తున్నటువంటి అన్నదమ్ములు వాళ్ళిద్దరూ. కథ కోసం. కథని దాటగలిగినట్లయితే, అంతరార్థంలోకి వెళ్ళినట్లయితే శబ్ద నిశ్శబ్దాలు ఏకమైనట్లు, పరిపూర్ణమైనటువంటి రెండు హృదయాలు రెండుగా, ఒకటే ఒక హృదయం రెండుగా చీలి ఈ ప్రపంచానికి ధర్మబోధ, భగవద్భక్త సంయోగము, దాని విశిష్టత స్పష్టంగా చెప్పటానికి, అలాగే ఒక కుటుంబ వ్యవస్థలో జ్యేష్ఠుడైనటువంటి అంటే పెద్దవాడైనటువంటి అన్నగారికి తండ్రి అంతటి స్థాయిని ఇవ్వమని చెప్పినటువంటి వాడు భరతుడు. చెప్పినవాడే కాదు, అట్లాగే తాను ఆచరించాడు. 14 ఏళ్ళు సింహాసనం మీద కూర్చోటానికి అన్ని అవకాశాలు ఉన్నా, అన్ని అర్హతలు ఉన్నా, నా రాముడు ఉండగా అసలు నాకు ఇవి అక్కర్లేదన్నాడు ఆయన. ఇది ఈనాటి రాజులు, ఈనాడు రాజ్యమేలేవారు కూడా భరతుడు ఆదర్శప్రాయమైనటువంటి మహావ్యక్తి. అంతేకాదు ఒక దివ్యమైనటువంటి శక్తి, పరమాత్మ స్వరూపం. కనుకనే వాలి సుగ్రీవులలో చూడండి, యుద్ధం జరిగింది, వాలి నశించాడు, సుగ్రీవుడు ఒక్కడే మిగిలాడు. లంక నశించింది, రావణుడు నశించాడు, లంకానగర పునర్నిర్మాణం జరిగింది, విభీషణుడు ఏలుకున్నాడు. అన్నదమ్ములు ఇద్దరిలో ఒకడే మిగిలాడు, ధర్మాన్ని ఆచరించినవాడు, ధర్మస్వరూపుడైనటువంటి రాముడితో కూడి ఉన్నవారు మిగిలారు. ఇక్కడ రాముడితో కూడని భరతుడు రాముడు రాజ్యవేలినంతకాలం పక్కనే ఉన్నాడు. ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా రామరాజ్యాన్ని, ఇక్ష్వాకు వంశాన్ని, 64వ రాజు శ్రీరామచంద్ర ప్రభు, కానీ 65వ వాడు కుశుడే అయినాడు తప్ప రాముడి తర్వాత భరతుడో, భరతుడి తర్వాత లక్ష్మణుడో అన్నదమ్ముల కలహాలు లేవు. ఏం నేర్పుతున్నాడయ్యా భరతుడంటే, ఇంట్లో ఉన్న పెద్దన్నని తండ్రి వలె గౌరవించండి, ఆయన ఆజ్ఞను పాటించండి, ఆయన పరమాత్మ అన్న భావనతో ఉండండి, విశ్వాసంతో ఉండండి, అట్లాగే ఆయన అప్పజెప్పినటువంటి కార్యాన్ని కర్తవ్యాన్ని ఆయనకు సంతోషం కలిగించే రీతిలో, ఆయనకు ఆనందం కలిగించే రీతిలో దాన్ని చక్కగా నిర్వర్తించండి. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ అన్న ఆజ్ఞని పాటించటం కంటే ఉత్తమోత్తమ విద్యుక్త ధర్మం లేదని చెప్తున్నాడు భరతుడు. ఆ భగవంతుని యందు విశ్వాసం, భగవంతుని యందు అనేక లక్ష్యాలు, ఇవన్నీ ఉన్న కారణంగా భరతుడు ఆదర్శప్రాయుడైనాడు. ఆ భరతుడు అంటే భగవద్భక్తుడే. ఆయన మౌనిగా ఉన్నాడు, మునివేషంలో ఉన్నాడు, 14 ఏళ్ళు కాషాయం కట్టుకున్నాడు, 14 ఏళ్ళు నారచీరలు ధరించాడు. మళ్ళీ రాముడొచ్చేదాకా రాముడికి ఆయన ఆస్తిని, రాజ్యాన్ని, ప్రజలని పూర్ణమైనటువంటి క్షేమంతో అప్పజెప్పేదాకా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఇది శ్రీరామ భరత సమన్వయంలో మనం నిర్వవలసింది. ఇక రాముడు ఎటువంటి వాడు ఆయనకు తెలుసు, ఎందుకంటే సర్వాంతర్యామి గనక, నిజానికి అంతర్యామి గనక. ఇదిగో భరతుడున్నాడే, ఈ రాజ్యం ఏలటానికి వచ్చాడు గనక పాదుకలను అనుగ్రహించాడు, పాదుకలని రాజప్రతినిధిగా పెట్టుకున్నాడు భరతుడు. అలాగే ప్రజలు కూడా 14 సంవత్సరాలు భరతుణ్ణి చూడలే, అందువలననే భరతుడెవడో రాముడెవడో తెలుసుకోలేకపోయినారు చివరి నిమిషంలో. కానీ ఇద్దరూ కూడా భ్రమరకీటక న్యాయంలో భరతుడు రాముడైనాడు. రాముడు ఎప్పుడూ రాముడే, ఆయన నిత్య కళ్యాణమూర్తి, స్ఫూర్తి ప్రదాత. భరతుడి నుంచి మనం నేర్వవలసిన అనేకమైనటువంటి విషయాలలో వినయం, సమర్పణ, శరణాగతి, ఇవన్నీ ఉత్తమోత్తమమైనటువంటి భావాలు. ఈ భావాలన్నింటినీ కూడా మనం పుణికిపుచ్చుకొని మన అన్నని కూడా మనం గౌరవించినట్లయితే, అప్పుడు మన స్వామికి వీడు రామాయణం చదివినందుకు, నా సద్భక్తుడైనందుకు నిజంగా భక్తుడుగా జీవించాడు అని స్వామికి ఆనందము, సంతోషము కలిగించిన వారమవుతాం. అలాగే ఆదర్శప్రాయమైన భరతుడి వేళమని ఇళ్లలో, అందరి ఇళ్లలో స్వామి పాదుకలున్నాయి. మళ్ళీ స్వామి పాదుకలు వేరు, స్వామి ఫోటో వేరు, స్వామి వేరు అనుకోకూడదు. స్వామి యొక్క దివ్య పాదాలు మన వాకిట్లో, మన ఇంట్లో ఉన్నాయి. ఆయన అన్ని వేళలా మన దగ్గరే ఉన్నారని ధర్మ కర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి. పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి జీవితాన్ని భరతుడి వెలే శ్రీరామచంద్ర కార్యక్రమంలో దీన్ని పరిపూర్ణం చేసుకోవాలి, మహత్తరం చేసుకోవాలి. అటువంటి యోగాన్ని స్వామి మనకు అన్ని వేళలా అనుగ్రహ వరదానం చేస్తారు. సాయిరాం.